ఎడమ అరచేతిలో కూడి అరచేతిని ఉంచుకొని చిన్ముద్ర, చిన్ముద్రను కనుక మీరు చూసినట్లయితే అది ఓంకారం లాగానే ఉంటుంది. చిన్ముద్ర వేసుకోండి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఆంజనేయుడికి తన బలం తనకు తెలియదు. ఎవరైనా గుర్తు చేస్తే తన బలం తనకు తెలుస్తుంది. అలాగనే మనం కూడా ఆత్మస్వరూపం అనే విషయం మనకు తెలియదు, కానీ గురువులు గుర్తు చేస్తూ ఉంటే మనకి అది గుర్తొస్తూ ఉంటుంది, మనం సాధన చేయగలుగుతాం. అలాగే సీతాన్వేషణకై ఆంజనేయుడు బయలుదేరినప్పుడు ఒంటరిగా బయలుదేరాడు. ఎక్కడికి? 100 యోజనాల అవతల ఉన్నటువంటి లంక మీదకి. లంకలో ఉన్నటువంటి సీతని వెదకటం కోసం 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి ప్రయాణం అయ్యాడు. ఎలా ప్రయాణం అయ్యాడు? ఒంటరిగా, ఎవ్వరూ చూడలేరు. అలాగనే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో ఒంటరిగా ప్రయాణించి సాధనలు చేయాలే కానీ మనకి ఎవరు తోడురారు. మన సాధనలు మనం చేసుకోవాల్సిందే, మన సాధనా ఫలితాన్ని మనం పొందాల్సిందే. సాధనా ఫలితం అంటే మోక్షం. మోక్షం పొందాలంటే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో ఒంటరిగా ప్రయాణం చేయాలి. ముందుగా హనుమంతుడు లంకలోకి అడుగు పెట్టగానే లంకిణిని చూశాడు. అంటే లంకిణి అంటే రాక్షసి. ముందుగా ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణించే మనకి చెడ్డ భావాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ చెడు భావాన్ని దాటుకోవాలి. ఆంజనేయుడు లంకిణిని దాటుకొని లంకలోకి అడుగు పెట్టాడు. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో చెడు భావాలని, చెడు ఆలోచనల్ని మన మైండ్లో నుంచి తీసేసి మంచి భావాలతో మనం ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాలి. ఎట్లయితే ఆంజనేయుడు లంక మొత్తాన్ని కూడా గాలించి సీతాదేవిని కనుక్కున్నాడో అలాగే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో అంతా శోధించాలి. ఏమి శోధించాలంటే 3 గుణాలని శోధించాలి, 3 దేహాలని శోధించాలి, 3 అవస్థల్ని శోధించాలి. అలాగే ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, ఈ జగత్తు యొక్క అసలు స్వరూపం ఏమిటి, నేనంటే ఏమిటి, నా స్వరూపం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, ఏమి చెయ్యటం కోసం వచ్చాను, ఏమి చెయ్యాలి అనే విషయాలన్నిటిని కూడా మనం శోధన చెయ్యాలి. ఎలాగైతే ఆంజనేయుడు లంక మొత్తాన్ని శోధన చేశాడో అలాగే మనం కూడా అంతా శోధన చెయ్యాలి. శోధన చేసిన తర్వాతే ఆయన సీతాదేవిని కనుక్కున్నాడు. అలాగే మనని మనం శోధన చేసిన తర్వాతే మనం కూడా ప్రకృతి మాత సీతాదేవి అంటే, ప్రకృతి అంటే వాసనలు. ఈ వాసనల యొక్క మూలాన్ని మనం కనుక్కోగలుగుతాం. ఆయన సీతాదేవిని ఎలాగైతే కనుక్కున్నాడో అలాగే మనం కూడా ఈ వాసనల యొక్క మూలాన్ని కనుక్కోగలుగుతాం. ఎప్పుడైతే వాసనల యొక్క మూలాన్ని కనుక్కున్నామో ఆ వాసనని ఎలా క్షయం చేయాలి అనే దాన్ని మనం అన్వేషించగలుగుతాం. ఇంద్రజిత్తు హనుమంతుడిపై బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఎప్పుడు? లంకలోని. మరి ఇంద్రజిత్తు అంటే ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఇంద్రియాల జయించినటువంటి వాళ్ళు అక్కడ ఆంజనేయుడు ఇంద్రజిత్తు వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు. ఎందుకు లొంగిపోయాడంటే బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి ఎవరైనా సరే లొంగిపోవాలి. సమర్థులైనా సరే ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోవాలి. అలాగే సాధకుడు, ఇంద్రియాలను జయించినటువంటి సాధకుడు కూడా ఇక్కడ బ్రహ్మానికి తల వంచాల్సిందే, ఆత్మకి తల వంచాల్సిందే, ఆత్మానుభూతి ముందు తల వంచాల్సిందే. ఆత్మానుభూతికై మనం సంపూర్ణంగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ఈ ప్రయత్నంలో అహంకారం అడ్డు వస్తుంది. అహంకారం అంటే తలెగరేటు, నేనెంత, నేను గొప్పవాణ్ణి, నాకు ధనం ఉంది, నాకు అందం ఉంది, నాకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నాకెంతో డబ్బుంది, నా వెనక ఎంతో మంది బలం ఉంది అని చెప్పి ఎంతో అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆ బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు ఎలాగైతే లొంగిపోయాడో అలాగే ఇక్కడ మనం కూడా ఆత్మకి లొంగిపోవాలి, మనసు లొంగిపోవాలి, అన్నిటినీ వదులుకోవాలి, అన్నిటినీ వదిలిపెట్టాలి. అన్నిటినీ వదిలిపెట్టి ఎప్పుడైతే ఆత్మానికి లొంగిపోతామో అప్పుడే మనం ఆత్మానుభూతిని పొందగలుగుతాం. ఆత్మానుభూతి అంటే నేను ఆత్మను, నా నిజస్వరూపం ఆత్మ, ఈ జగత్తు కానీ ఏమీ కానీ మొత్తం కూడా ఆత్మస్వరూపమే. నువ్వు తెలుసుకుంటే ఆత్మస్వరూపం, తెలుసుకోనంతకాలం జగత్స్వరూపం, జీవస్వరూపం. అలాగే మనని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక రంగంలో గురువుని చేరుకొని గురువు ద్వారా జ్ఞానాన్ని తెలుసుకొని అద్భుతమైనటువంటి సాధనలని మనం పట్టుదలతో చేయాలి. ఆంజనేయుడు మరి లంకలోకి అడుగుపెట్టినప్పుడు ఆయనకి ఎవరో తెలియదు, అసలు సీతాదేవి ఎలా ఉంటుందో తెలియదు, రావణుడు ఎవరో తెలియదు, ఎంతమంది రాక్షసులు ఉంటారో తెలియదు, అసలు ఆ లంక అనేది ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఎవరెవరి బలాబలాలు ఏమిటో తెలియదు. ఏమీ తెలియకుండా ఒంటరిగా ధైర్యంగా ముందుకడిగేశాడు. ఎందుకంటే భగవంతుడి యందు, శ్రీరాముని యందు పూర్తిగా విశ్వాసం ఉంచి ఆ రాముడే నన్ను కడతేరుస్తాడు, నాకు మార్గం చూపిస్తాడు, నాకు దారి చూపిస్తాడు అనేటటువంటి పూర్తి విశ్వాసంతో ఆయన లంకలోకి అడుగుపెట్టాడు. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించినప్పుడు పూర్తిగా నాకు గురువే మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక రంగంలోకి రాకముందు మనకి మోక్షం అంటే ఏమిటో తెలియదు, నిష్కామ కర్మలంటే తెలియదు, జపం అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, సాక్షిభావన అంటే ఏమి తెలియదు, ఆత్మవిచారణ అంటే ఏమిటో తెలియదు, ఆత్మానుభూతి అంటే తెలియదు, అసలు ఏమి సాధనలు చేయాలో తెలియదు, అసలు సాధనలు ఏమిటో తెలియదు, అసలు శాస్త్రాలు ఏమిటో తెలియదు, ఉపనిషత్తులు ఏమిటో తెలియదు. భగవద్గీత అనే పేరు మాత్రం దాదాపుగా అందరం వినే ఉంటాం, కానీ భగవద్గీత అనే దానిలో ఏముందో మనకు తెలియదు. కానీ ఒక గురువుని ఆశ్రయించి మనం పూర్తిగా గురువు యందు విశ్వాసం ఉంచి అన్వేషణ చేసినట్లయితే హనుమంతుడు ఎలాగైతే సీతాదేవిని కనుక్కున్నాడో అలాగే మనం కూడా ఆత్మానుభూతిని పొందగలుగుతాం. అనన్యమైనటువంటి భక్తితో శ్రీరామచంద్రుడి మీద ఉన్నటువంటి అనన్యమైన భక్తితో హనుమంతుడు ఎలాగైతే లంకలో ప్రవేశించాడో అలాగే మనం కూడా ఒంటరిగా ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించాం. ప్రవేశించిన మనం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా వాటికి వెనకడుగు వేయకుండా ముందడుగే వేయాలి, పట్టుదలతో ఉండాలి, అన్వేషణ చెయ్యాలి, సాధించాలి, మనసును శోధించాలి, ఈ జీవితాన్ని శోధించాలి. ఎప్పుడైతే ఈ జీవితం అంటే ఏమిటి, ఈ మనసు అంటే ఏమిటి, అసలు నేనేం చెయ్యాలి అనేది కనుక మనం శోధన చేసినట్లయితే కొంత గురువు మార్గం చూపించినప్పటికీ లోపల నుంచి పరమాత్మ కూడా తన వంతు సహాయం మనకు చేస్తాడు. ఇదందరికీ కూడా మనకి అనుభవమే. ఎందుకంటే మనం ఈ ఆధ్యాత్మిక రంగంలో సాధనలు చేస్తూ ఉంటే కొంత కొంత లోపల నుంచి కూడా మనకి ప్రేరణ వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఈ పట్టుదల అంతా కూడా నాది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇవేమీ కూడా మనవి కాదు. పరమాత్మ యొక్క ప్రోత్సాహం, పరమాత్మ ఇస్తున్నటువంటి శక్తి, పరమాత్మ ఇస్తున్నటువంటి ప్రేరణ, అది మనం గమనించాలి. గమనించినట్లయితే లోపల ఉన్నటువంటి పరమాత్మ మనకి ఎలా ప్రేరణ ఇస్తున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. ఇలా ఆంజనేయుడు ఎలాగైతే సీతాదేవిని కనిపెట్టి మళ్ళా తిరిగి 100 యోజనాలు దాటి శ్రీరాముణ్ణి చేరుకున్నాడు, అలాగనే మనం కూడా 100 యోజనాలు ఈ 100 సంవత్సరాలు ఈ జీవితంలో మనం పట్టుదలతో కనుక సాధన చేసినట్లయితే ఎక్కడి నుంచి బయలుదేరాడు ఆంజనేయుడు, శ్రీరాముడి దగ్గర నుంచి బయలుదేరాడు, ఎక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఏదేదో చూశాడు, ఏదేదో కనుక్కున్నాడు, తిరిగి మళ్ళీ శ్రీరామచంద్రుణ్ణి చేరుకున్నాడు. అలాగే మనం కూడా పరమాత్మ దగ్గర నుంచి బయలుదేరినటువంటి మనం దిక్కు దారి తెన్ను తెలియక ఈ ప్రపంచంలో పిచ్చివాళ్ళలాగా తిరుగుతున్నాం. ఒక మార్గం తెలియక, ఒక ఏం తెలియక, ఏం చేస్తున్నామో తెలియక, పాపమా పుణ్యమా సుఖమా దుఃఖమా, సంతోషమా, ఏం చేస్తున్నావు, అసూయ ద్వేషమా, ఏం చేస్తున్నావు, మానవా అవమానమా, అహంకారమా ధిక్కారమా, ఏమీ తెలియకుండా మనం ఈ ప్రపంచంలో తిరిగే మనకి ఒక సద్గురువు దయతోటి ఈ మార్గం, నువ్వు తిరిగే మార్గం కరెక్ట్ కాదు, ఇదిగో నీ జీవిత విధానాన్ని మార్చుకో, అది కాదు జీవితం, ఇదిగో ఇది జీవితం, ఇదిగో నిజమైనటువంటి జీవితం ఇది, ఆ జీవితం ప్రారంభం ప్రకారం జరిగిపోతుంది, కానీ ఈ జీవితం ఆధ్యాత్మిక జీవితం మాత్రం పురుషార్థం ద్వారానే నీ ప్రయత్నం ద్వారానే చేయాలి, కానీ ఇది ప్రార్థన ద్వారా వచ్చేది కాదు అనని ఒక గురువు తటస్థపడి, మనం గురువు దగ్గరికైనా వెళ్తాము, గురువు మన దగ్గరికైనా వస్తాడు ఏదో రూపంలో, ఇలా సద్గురువు చూపినటువంటి మార్గంలో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే మనం కూడా ఆత్మానుభూతిని పొందగలుగుతాం. ఆత్మానుభూతి ఎలా జరుగుతుందంటే, ముందు మెరుపు మెరిసినట్లుగా ఉంటుంది, తర్వాత కనురెప్ప తీసివేసినట్లుగా ఉంటుంది. మెరుపు మెరియటం మనకు తెలుస్తుంది, కానీ కనురెప్ప వేయటం చేయటం మాత్రం అది సహజంగా జరిగిపోతుంది. అలాగే ఆత్మానుభూతి కూడా ముందు మెరుపులాగా కలుగుతుంది, ఆ తర్వాత అది సహజమైపోతుంది. అందుకే ఆ అనుభవాన్ని మళ్ళీ 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 స్మరించాలని మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ఓం క్రతోస్మర కృతం స్మర అని మళ్ళీ 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 ఆ అనుభూతిని స్మరించు అని చెప్పి, ఆ అనుభూతిని నిత్యము స్మరణగా మదిలో నిలుపుకొనుటే పరమ లక్ష్యము, ఆ అనుభూతిని నిత్యము స్మరణగా మదిలో నిలుపుకొనుటే పరమ లక్ష్యము అని మనకి ఈశావాస్య ఉపనిషత్తులో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అయితే శాస్త్రాలు మేము ఒక్కోసారి మీరు అనుకుంటున్నారు, ఒక్కో దానిలో ఒక్కో రకం చెప్తున్నారు, ఇంతకీ అసలు ఏం చేయాలి నేను, ఇది కరెక్టా అది కరెక్టా, ఓంకార ఉపాసన అంటున్నారు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అంటున్నారు, మూడు మాత్రలు అంటున్నారు, నిశ్శబ్దం అంటున్నారు, సూర్యావస్థ అంటున్నారు, ఇంతకీ మేము ఏది ఫాలో అవ్వాలి, ఏం చెయ్యాలి అని కొంచెం కన్ఫ్యూజ్గా శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు, కొంచెం అటు ఇటుగా ఉన్నవాళ్ళు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఏ కన్ఫ్యూజ్ అయినా కూడా మనం చేరుకోవాల్సింది ఒకే ఒక్క పరమ లక్ష్యం ఒకటే, సాధన ఒక్కటే, అది నువ్వు ఏ రూపంలో చేసినా కూడా అది ఆత్మానుభూతికే దారితీస్తుంది. నీకు ఏ సాధన కరెక్ట్గా ఉంది, నీకు ఏ సాధన అలవాటు అయిపోయిందంటే ఆ సాధనే మనం కొనసాగించవచ్చు. అలాగే ఓంకార ఉపాసన కూడా రోజుకో రోజు కొంచెంసేపు చేయొచ్చు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఓంకారంతోనే నిండిపోయింది కాబట్టి, అసలు ఒక్కసారి గనక మనం మనస్ఫూర్తిగా ఓంకారాన్ని గనక మనం స్మరించినట్లయితే మన మనసు నిండా కూడా ఒక అద్భుతమైనటువంటి పవిత్ర భావన కలుగుతుంది. ఎందుకంటే ఓంకారంలో నుంచే సర్వము పుట్టింది కాబట్టి ముందుగా ఉందంతా కూడా నిశ్శబ్దం, నిశ్శబ్దంలో నుంచే శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏంటంటే మొట్టమొదటిగా ఈ సృష్టిలో బయటకు వచ్చిన శబ్దం ఏంటంటే అదే ఓం. అందుకే ఓంకారానికి అంత పవిత్రత, అంత పవిత్రమైన భావన ఉంది. ప్రతి అక్షరం కూడా ఓంకారం నుంచే పుట్టింది, ప్రతిదీ కూడా ఓంకారంలోనే ఉన్నది, ప్రతిదీ కూడా ఓంకారంలోనే లయమవుతుంది. కాబట్టి ఈ మాండుక్యోపనిషత్తు వింటము, ఓంకార ఉపాసన చేయటం కూడా నిజంగా చాలా చాలా పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే, ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే మనం ఈ మాండుక్యోపనిషత్తును వినగలుగుతాము, ఈ ఓంకార ఉపాసనని చేయగలుగుతాం. అంత శక్తి, అంత బలం, అంత పవిత్రత ఓంకారంలో ఉంది. ఎందుకంటే ఈ ఓంకారంలో ఇది శైవమా వైష్ణవమా లేకపోతే గాణాపత్యమా లేకపోతే క్రైస్తవమా లేకపోతే ముస్లిమా అనేది ఏమీ లేదు, ఉన్నదంతా కూడా ఓంకారమే, అన్నీ కూడా ఓంకారం నుంచే పుట్టినాయి కాబట్టి ఇందులో ఏ భేదము లేదు. భేదం అంతా కూడా మన మనసులోనే ఉంది. మన మనసులో ఉన్నటువంటి భేదాన్ని తీసేసినట్లయితే ఉన్నదంతా కూడా ఓంకారమే, ఓంకారాన్ని మించింది ఏమీ లేదు. అందుకే ప్రతి మంత్రం కానీ ప్రతి శ్లోకం కానీ ఏ అష్టోత్తరాలు తీసుకున్నా ఏ మంత్రాలు తీసుకున్నా ప్రతిదీ కూడా ముందు ఓంకారంతోనే మొదలు పెడతారు. ఓంకారం ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం కమలానాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః అని ఇలా మన ప్రతి మంత్రం కూడా ఓంకారంతోనే మనం చదువుతూ ఉంటాం. ఆ ఓంకారం చదవకుండా కొంతమంది గబగబా చదివేస్తూ ఉంటారు, కానీ అది పరిపూర్ణతనివ్వదు. ఓంకారంతో కూడినప్పుడు మాత్రమే ఆ మంత్రానికి కానీ ఆ శ్లోకానికి కానీ దానికి శక్తి అనేది ఉంటుంది. ఓంకారంలో ఉన్నటువంటి శక్తి సామాన్యమైనది కాదు, అది మనం గుర్తించగలగాలి. ఓం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి. గుర్తించగలిగినప్పుడే దాని పవిత్రతని మనం గుర్తించగలుగుతాం. ఇలా ఓంకార ఉపాసన కూడా చేద్దాము. అలాగనే మీరు ఎవరైతే మహామంత్రం తీసుకున్నారో, ఎవరైతే ఇంతకుముందు ఏ సాధన చేస్తున్నారో, ఆ సాధనని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం ఓంకార ఉపాసన కూడా చేయండి. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి సాధనలు ఎందుకు చెబుతున్నారు అంటే, ఎక్కువ సమయం దీనిలో గడపటం కోసమే, మాకేం మార్గాలు తెలియట్లేదండి, ఏం సాధనలు చేయాలో తెలియట్లేదండి అనే వాళ్ళకి ఒక్కొక్క సాధన ఒక్కొక్క సాధన ద్వారా మీ సమయాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువసేపు గడపటం కోసమే ఇన్ని రకాలైనటువంటి సాధనల్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సాధనలా అని అనుకోవద్దు. అన్ని సాధనలు కూడా కూర్చొని చేసే ఏం కాదు. మనం పని చేసుకుంటా చేయొచ్చు, స్నానం చేస్తూ చేయొచ్చు, మనం ఊరికనే కూర్చున్నప్పుడు చేయొచ్చు, టీవీ చూస్తూ చేయొచ్చు, అనేక రకాలైనటువంటి సాధనలు అనేక రకాలైనటువంటి కర్మల ద్వారా మనం చేయొచ్చు. కేవలం కూర్చొని చేయాలంటే మనకు అమ్మో ఇంత సమయమా, ఇంత కష్టమా అనిపిస్తుంది. కానీ మన పని మనం చేసుకుంటూ చేసే సాధన మనకి కష్టం కాదు. ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి, భాషమైన ఆలోచనలు చేసి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించిన దానికంటే పరమాత్మ గురించి ఆలోచించినట్లయితే మనకి పరమాత్మకి దగ్గర కాగలుగుతాం, ఆత్మానుభూతిని అనేది పొందగలుగుతాం, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం జీవితంలో ఆచరించగలుగుతాం. ఎప్పుడైతే మనం జీవితంలో ఈ సాధనలు తీవ్రంగా చేసి చెందినట్లయితే ఏమో ఎంతవరకు మనం ఈ సాధన బలం ఉంటుందో అంతవరకు మనకి పరమాత్మకి దగ్గర కాగలుగుతాం. నేను ఏమైనా సరే ఈ జన్మలోనే మోక్షం పొందాలి అనే పట్టుదలతో సాధన చేద్దాం. పట్టుదలతో కనుక సాధన చేసినట్లయితే మనం పవిత్రమైనటువంటి ఆ అనుభూతిని పొందగలుగుతాం. దేనికోసమైతే మనం ఈ లోకంలోకి వచ్చాము, మనమే ఈ బాహ్యమైన విషయాల్ని అనుభవించడం కోసం ఈ ప్రపంచంలోకి రాలా. ఈ ప్రపంచంలోకి వచ్చింది కేవలం మోక్షం పొందాలనే నిర్ణయాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే తీసుకొని ఈ లోకంలోకి వచ్చాం. కానీ నేను పెళ్లి చేసుకోవాలి, నేను అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, నేను అది చేయాలి ఇది చేయాలని మన తల్లి గర్భంలో నిర్ణయించుకోవాలా. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దానికి లొంగిపోయామే కానీ, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అందరం తీసుకున్న నిర్ణయం ఒక్కటే, నేను బయటపడగానే నేను ఒక గురువుని ఆశ్రయిస్తాను, నేను సాధన చేస్తాను, ఈ జీవితానికి నేను పులి స్టాప్ పెడతాను, మళ్ళీ మళ్ళీ నేను తల్లి గర్భంలో పడను, ఈ నరక యాతలను పడను అని ఆ రోజు ఉన్నటువంటి బాధలో మనం నిర్ణయాలు తీసుకున్నాము. కానీ ఆ బాధ తొలగిపోయి భూమి మీద పడగానే ఆ బాధని మర్చిపోయాము, ఆ నిర్ణయాన్ని మర్చిపోయాం. కాబట్టి ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగిపోయింది. ఈయనైనా కూడా పట్టుదలతో కనుక మనం సాధనలు చేసినట్లయితే మన పవిత్రమైనటువంటి కర్తవ్యమైనటువంటి మోక్షాన్ని మనం పొందగలుగుతాం. కేవలం మనదే కాదు, మానవుడే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే మోక్షాన్ని పొందటం. సుషుప్తి అవస్థలో అందరి అనుభవం ఎలాగైతే ఒకటేనో అలాగనే ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం కూడా మోక్షం పొందటం. అందుకే భగవానుడు ఆ విషయాన్ని గుర్తు చేయటం కోసమే అన్నీ మర్చిపోయి మీరు సుషుప్తిలో ఎలాగైతే ఆనందాన్ని పొందుతున్నారో ఆ ఆనందాన్ని శాశ్వతంగా పొందండి అనే విషయాన్ని ఎవరి అనుభవం ద్వారా వాళ్ళకి గుర్తు చేయటం కోసమే మనకి ఈ సుషుప్తి అవస్థని మన జీవితంలో ఏర్పాటు చేశారు. ఇది మనకంటే బయట ఉన్నటువంటి అనుభవం కాదు, ఇది మనలోనే ఉన్నటువంటి అనుభవం. అనుభవం అనేది నువ్వు నాకు చెప్తే నాకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, నువ్వు చెప్పినంత తీవ్రంగా నాకు అర్థం కాకపోవచ్చు, నువ్వు చెప్పిన మాట నాకు అర్థం కాకపోవచ్చు, నీ అనుభవం నీదై నా అనుభవం నాది. అలా అందుకనే పరమాత్మ ఈ అందరి అనుభవాలు ఒకవేళ నువ్వు నాకు చెప్పినా కూడా నాకు అర్థమైద్ది, నేను నీకు చెప్పినా కూడా నీకు అర్థం అవుద్ది. అందుకే ఈ సుషుప్తి అవస్థని మనకి ఏర్పాటు చేసి ఈ ప్రపంచంలోకి పంపించడం జరిగింది. ఆ ఆనందాన్ని అన్నీ మర్చిపోతే ఎలాగైతే ఆనందాన్ని పొందుతున్నారో, పొందటమే కాకుండా మళ్ళీ మళ్ళీ మనం గాఢనిద్రని మళ్ళీ మళ్ళీ కూడా కోరుకుంటున్నాం. గాఢనిద్ర మళ్ళీ కోరుకుంటున్నాం అంటే ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ మనం కోరుకుంటున్నాం. అలాగనే పరమాత్మ కూడా ఆ ఆనందానుభూతిని మళ్ళీ 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 మీరు అనుభవించాలి, నా దగ్గరకు వచ్చేయండి, నాలో కలుసుకోండి, నాలో విశ్రమించండి, నా వడిలో పడుకోండి, నా కాళ్ళ మీద పడుకోండి, నేను మిమ్మల్ని కడతెరుస్తాను, నాలో కలుసుకోండి అని పరమాత్మ ఈ సుషుప్తి అవస్థ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే అందరికీ కూడా ఒకటే అనుభవాన్ని పెట్టి ఈ ప్రపంచంలోకి మనల్ని పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇందులో అపనమ్మకం ఏమీ లేదు. నువ్వు నేనేం మర్చిపోయా హాయిగా నిద్రపోయానని నువ్వు చెప్తే అది అబద్ధమేం కాదు, నేను చెప్తే నాకు అబద్ధమేం కాదు. ఎందుకంటే అందరి అనుభవం అదే కాబట్టి అందరం నమ్ముతాం. కాబట్టే పరమాత్మ ఆ అనుభవాన్ని మన జీవితంలో ఏర్పాటు చేసి ఈ ప్రపంచంలోకి పంపించాడు. సుషుప్తి అవస్థలో నువ్వు ఎలాంటి అనుభవాన్ని పొందుతున్నావో అలాంటి అనుభవాన్ని జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు పొందాలి అని అన్ని అనుభవాల్ని మన జీవితంలోనే ఏర్పాటు చేసి బయటెక్కడో కాకుండా మన లోపలనే ఏర్పాటు చేసి పరమాత్మ మనని ఈ లోకంలోకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ అవస్థల్ని గుర్తుంచుకొని ఓంకారోపాసన చేస్తూ, ఓంకార ధ్యానం చేస్తూ, అలాగే మహామంత్ర ధ్యానం చేస్తూ, మహామంత్ర జపం చేస్తూ, అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ రోజులో ఎక్కువ భాగం మనం ఈ ఆధ్యాత్మిక సాధనలోనే గడుపుతూ మన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాము. చరితార్థం చేసుకోవడానికి అందరం కూడా పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నం చేద్దాం. హరి ఓం.